మన చూడండి, అయోధ్య వెళ్ళేటప్పుడు మంకాపూర్ మంకాపూర్ అన్నారు. మంకాపూర్ కదా, మన్కాపూర్, మన్ మనస్సు యొక్క పురం అన్నవాడు అది కర్మ. వాడు హిందీలో మన్కాపూర్ అని రాస్తాడు, వీడు మంకాపురం, వీడు మంకు మనిషి, అందుకని వీడికి ఎంతసేపు మంకాపురం, ఏదో కుర్ర కొంకాపురం, లంకాపురం అంటాడు తప్ప అది మన్కాపూర్ అన్నమాట. ఈ పురాలన్నీ మన నోట్లో వాడు ఎంత మారిపోతాయో. దశరథుడు పుత్రకామేష్టియాగం చేశాడు అయోధ్యలో, సరయూ నదీ తీరంలో కాకుండా మనోరమ నది అని ఒకటి ఉందండి, అది ఆవిడ పేరు కూడా, ఆ నది పేరు కూడా మనోరమే. ఆ మనోరమ అయోధ్య దగ్గర సరయూ నదిలో కలిసిపోతుంది. సరయూ నది ఏమో గంగలో కలిసిపోతుంది, గంగ ఏమో సముద్రంలో కలిసిపోతుంది, సముద్రం ఏమో మనలాంటి భక్తుల్లో కలిసిపోతుంది. అది మనోరమ నదీ తీరంలో దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. అది మఖస్థానం. ఆ మఖస్థానాన్ని ఇప్పుడు ఎవరన్నా మీరు పుత్రకామేష్టి అంటే చెప్పరు. పుత్రకామేష్టి ఎక్కడుందంటే ఎవడు చెప్పడం. మఖోడా, మఖోడా అంటే మనవాడు పకోడా అనుకున్నారు వీళ్ళు, అందుకని ఆటో డ్రైవర్ని పకోడా ఎక్కడా, పకోడా అంటే అక్కడ అమ్ముతారండి అంటాడు వాడు. చివరికి ఆయన పకోడా కాదురా బాబుది, మీ తిండి మండిపోను, అది మఖోడా అంటే మఖము చెయ్యబడిన స్థలమును వ్రజ అవధి భాషలో మఖోడా అంటారు. మఖోడా అంటే మఖక స్థానం అని అర్థం అన్నమాట. ఇలా చూడండి ఎంతంత మారిపోతాయో కాలప్రభావంలో, శబ్దములన్నీ విచిత్రంగా మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. అంతెందుకు లంబోదర లఖుమికర అంటారు. లఖుమికర అంటే లక్ష్మీకర, లక్ష్మీకరుడు అంటే ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఆ లక్ష్మీకర శబ్దం లఖుమికర అయిపోయింది ప్రకృతి వికృతుల్లో. లఖనవు అంటే లక్ష్మణపురం, రామ లఖన్, రాముడు పక్కన లఖన్ అంటే లక్ష్మణుడు. అంచేత లక్ష్మణుడు పరిపాలించిన పురం గనక లఖనవు అయ్యింది. కొంచెం మీకు తులసీదాసు గారి హిందీ, సూరదాసు గారి హిందీ, సూరదాసు గారి హిందీని వ్రజభాష అంటారు, తులసీదాసు గారి హిందీని అవధి అంటారు. ఈ రెండు భాషలు కొంచెం చదివితే ఇంకా మీకు హిందీ భాష మీద పట్టు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న హిందీని ఖడీబోలి అంటారు. ఇప్పుడున్నది రామచంద్ర శుక్ల అనే ఒక మహానుభావుడి వల్ల ఈ పడికట్టు పదాలవి తయారయ్యి అందరికీ ఒకే రకమైన హిందీ వచ్చింది. కానీ పూర్వం ప్రాంతాల్లో ఎన్ని మాండలికాలు ఉండేవో హిందీలో అవధి, భోజపురి, సింధీ, వ్రజము ఇలా బాబో చాలా ఉన్నాయి. మన తెలుగులో లేవు. వైజాగ్ దాటి అటువైపు వెళ్ళాం అనుకోండి, అక్కడొక రకమైన తెలుగు. చక్క మన మంధని కరీంనగర్ వెళితే అక్కడొక అందమైన తెలుగు. చిత్తూరు వెళ్ళామంటే అక్కడొక అందమైన తెలుగు. విజయవాడ దగ్గరికి వస్తే అదో తెలుగు. ఇక తూర్పుగోదావరి పశ్చిమగోదావరి దగ్గరికి వెళ్ళామంటే ఆయ్ బాగున్నారండా, నటారండా, అదొక అందం. ఇవన్నీ కలిస్తే తెలుగు. ఏమీ లేకుండా ఎవరైనా నేర్చుకోకపోతే కొన్ని చోట్ల అయోమయం అయిపోతున్నమాట. అప్పుడు ఓహో ఎన్ని మాండలికాలు, ఎంత అందమైన పదాలండి అవన్నీ. అసలు అన్ని ఒక్కొక్క మాండలికల్లో ఒక్కొక్క అందం అనమాట. అందువల్ల ఒకసారి మన అందరం ఏం చేయాలన్నమాట, చిత్తూరులో ఆరు నెలలు, పుత్తూరులో ఆరు నెలలు, పుత్తూరులో కానీ చిత్తూరులో ఆరు నెలలు, గుంటూరులో ఒక ఆరు నెలలు, చక్క కరీంనగర్ దగ్గర ఆరు నెలలు, నిజామాబాద్లో ఒక ఆరు నెలలు, విజయనగరంలో ఒక ఆరు నెలలు, ఇలా అన్ని చోట్ల వండి వస్తే ఇవన్నీ కలిసిన అందమైన తెలుగు భాష నా ఒక్కడి దగ్గర ఉంటుంది. పసమరు పని. ఈ మాండలికాలు ఎలా ఉంటాయో హిందీలో అన్ని రకాలు ఉంటాయి. అందుకని చెబుతున్నాను అన్నమాట, ఇది మొత్తం మీద అజమేరము బ్రహ్మగారి స్థానం. అక్కడ గుడి ఉంటుంది అనగానే నాకు రెండు మూడు గుళ్ళ, మీకేమో ఇంటింటా గుడేనా, నా బతికింతేనా అని పాపం మళ్ళీ బ్రహ్మగారు చిన్న పుచ్చుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు జాలిపడి ఓ పని చేద్దాం, నీకు ఎక్కువ గుళ్ళు ఉండవు కానీ నిన్ను నిరంతరం మానవులు తలుచుకునే వరం ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇప్పటిదాకా మనం బ్రహ్మను తెగ తలుచుకుంటున్నాం. ఎలాగో చెప్పాడు తెలుసా, ఆనందం వచ్చింది. బ్రహ్మానందం అంటారు కానీ శివానందం, విష్ణువానందం అంటారు. చూడండి ఎంత ఆనందం వచ్చినా బ్రహ్మానందం అంటారు. ఈ పాప బాగా పాడితే ఏమంటారు, బ్రహ్మాండంగా ఉందంటారు కానీ శివాండం, విష్ణువాండం, పిండాండంగా ఉందంటారు, బ్రహ్మాండంగా ఉందని అంటారు. వంటకాలు బాగున్నాయా, బ్రహ్మాండం. ఉపన్యాసం బాగుందా, అన్నిటికీ బ్రహ్మాండమే. ఆయనకి చెవుడు వచ్చినా బ్రహ్మ చెవుడు అంటారు కానీ విష్ణువు చెవుడు, శివుడు చెవుడు. ఈ విధంగా బ్రహ్మ నీ పేరు మారుమోగిపోగా కానీ అందరూ ఆ రోజు నుంచి బ్రహ్మ చెవుడు, బ్రహ్మానందం. ఆయనకి ఇంతెందుకు, బ్రహ్మరాక్షసుడు ఎవరన్నా బాగా అలర్ చేస్తే బ్రహ్మరాక్షసుడు రా వీడు, ఈ అమ్మాయి బ్రహ్మరాక్షసుడే అంట. అవునా కదా, అంటే ఏమిటనమాట, చివరికి అక్కడ కూడా బ్రహ్మే, శివరాక్షసుడు విష్ణు రాక్షసుడు లేడు. నీ పేరు మారుమోగిపోగా కనుక బ్రహ్మగారిని మారుమోగిపోయేలా చేశారు. ఇంకా కొసమిరిపోటు ఉంది ఇక్కడ. యజ్ఞములు చేయించే వాళ్ళని కూడా ఏమంటారు, బ్రహ్మ. ఆఖరికి అపరకర్మలు చేయించేవాడు కూడా అపరబ్రహ్మండి అంటారు. తరువాత ఏమైంది, ఇప్పుడు కేతక పుష్పం కేసి తిరిగి, కేతకమా కేతకమా, బ్రహ్మగారు అబద్ధం ఆడమంటారు వాడేస్తావా, కాబట్టి నీకు ఇదే నా శాపం, నువ్వు నా పూజకు పనికిరావని చెప్పించేశాడు. శివుడు చెప్పించిన పువ్వులు రెండే రెండు, ఒకటి చంపకం మరొకటి కేతకం. చంపకం అంటే సంపంగి, కేతకం అంటే మొగలి. ఇక్కడ మొగలిని చెప్పించాడు, ఇంకో సందర్భంలో సంపంగిని చెప్పించాడు. అందుకే ఈ రెండు పువ్వులు శివుడి మీద వెయ్యరాదు. తెలియక మనం వేస్తున్నాం సంపంగి పువ్వులు శివుడి మీద, దానివల్ల మనకి రావలసిన పుణ్యమంతా హరించుకుపోతుందట. ఎంత ప్రమాదమో తెలుసా, సంపంగి పువ్వు శివుడి మీద వేయటం. అయుతేష్టాపూర్తములు చేసిన హరియించున్, 10,000 యజ్ఞములు చేసిన పుణ్యం ఒక్కసారి సంపంగి పువ్వు శివుడి మీద వేస్తే పోతుందన్నారు. అయుత అంటే 10,000, ఇష్టాపూర్తము మనం కావలసిన కోరికల కోసం చేసే యజ్ఞములు, అయుతేష్టాపూర్తములు 10,000 గొప్ప గొప్ప యజ్ఞములు చేసిన ఒక్కసారి సంపంగి పువ్వు ఇస్తే పోతుంది. తెలియక చేస్తే అప్పుడు మళ్ళీ శివుడి చుట్టూతో 9 ప్రదక్షిణలు చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇవ్వకూడదట. ఇప్పుడు కేతకాన్ని నువ్వు నా పూజకు పనికిరావనగానే అది కూడా ఏడుస్తూ బ్రహ్మను అనుగ్రహించావు, బ్రహ్మగారి యొక్క మొహమాటం వల్ల కదా అసత్యం ఆడాను. అసత్యం ఆడమన్నవాడి తప్పు తప్ప మధ్యలో సాక్ష్యం చెప్పిన వాడు తప్పేమవుతుంది స్వామి, నన్ను క్షమించని కాళ్ళు గట్టిగా పట్టుకోగా ఆయన జారిపడిపోయి నువ్వు నా పూజకు పనికిరావు, కానీ శివరాత్రి మొదలైన రోజుల్లో శివ పూజ కోసం పందిరి వేస్తారే, పందిరి మీద నిన్నుంచి కింద నన్నుంచితే ఆ పూజ 1,000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఈ విధంగా నెత్తి మీద కాకపోయినా నెత్తి మీద ఉన్న పందిరి నెత్తి మీద ఉంటావు, తద్వారా నా శిరస్సు మీదే ఉన్న ఫలితం పొందుతావని మళ్ళీ దానికి వరమిచ్చాడు. అందుకే ఎప్పుడైనా శివరాత్రి రోజుల్లో పందిరి వేసి పందిరి కింద ఉత్సవాలు చేసేటప్పుడు పందిరి పైన మొగలి రేకులతో అల్లేవారు, అప్పుడు ఆ యజ్ఞం కానీ పూజ కానీ అధిక ఫలితం ఇస్తుంది. ఇప్పుడు కామధేనువుకేసి తిరిగాడు, నువ్వు తలతో అసత్యం ఆడావు, తోకతో సత్యం చెప్పావు, కాబట్టి లేవగానే నీ ముఖం చూస్తే బ్రహ్మహత్యాపాపం వచ్చుగాక, నీ తోక వెనక భాగం అంతా పవిత్రమవుగాక, దానం చేసేటప్పుడు తోక మాత్రమే పెట్టాలి, పూజ అంతా వెనక భాగానికే, నీ పృష్ఠభాగమునకు అపూర్వ శక్తి ఉండుగాక, ముందు భాగమునకు పాపముండుగాక అన్నాడు. అందుకే లేవగానే ఎప్పుడు కూడా ఆవు మొహం చూడకుండా ఆవు వెనక భాగం చూడాలి, నీ వెనక భాగంలో అన్ని గొప్ప శక్తులుండుగాక అన్నాడు. కాబట్టి గోమూత్రం, గోమయం, గోక్షీరం ఇవన్నీ పవిత్రమయ్యాయి. ఆవు పాలు తాగుతాం కానీ అవి నోట్లోంచి వచ్చే సొంగ తాగంగా మనం, ఆవు మూత్రం కూడా నెత్తి మీద పోసుకుంటే చాలా మంచిది, ఆవు పేడ కూడా చాలా మంచిది. గోమయం యమున సాక్షాత్, ఆవు పేడ యమునా నది, యమునా నదిలో స్నానం చేయాలనుకున్నవాడు ఇంత ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేస్తే ఇక యమునా స్నానం చేసినట్టే. గోమూత్రం నర్మదా శుభ, ఆవు మూత్రం నర్మదా నది, అందుకే ఆవు మూత్రం నెత్తి మీద చల్లుకుంటే నర్మదా నది స్నానం చేసిన ఫలితం పొందుతాడు. క్షీరం యాసాంతు గంగా వై, ఇంకా ఆవు పాలు గంగ, కాబట్టి గంగలో స్నానం చేయలేని వాడు ఆవు పాలు కొంచెం శిరస్సున చిలకరించుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కిం పవిత్రమతఃపరం, అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఈ మధ్యన ఆవు పశువు దాన్ని పూజించొద్దని నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. వాడికి ఏం తెలుసండి ఈ పురాణాలన్నీ అర్థమా? ఇంతమంది మహానుభావులు ఏళ్ల తరబడి మధించి రాసినటువంటి మంత్రశాస్త్రాల్లో ఆవు దేవత పూజించు పూజించు అంటూ ఉంటే ఎవడో ఒక దౌర్భాగ్యుడు నిన్న కాక మొన్న తయారయ్యి ఆవుని పూజించొద్దు వట్టి పశువు అంటాడు, పుష్కరాల్లో స్నానం చేయొద్దు నీ మొహం అంటాడు. ఈ అహంకారంతో కూడిన వాడికి ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు తగిన శిక్ష వేస్తాడు, వేసిన రోజున వాడు కళ్ళు తెరుచుకుంటాడు. అవన్నీ వేదవ్యాసుని మహాతపశక్తి ఫలితాలు. వ్యాసుడంటే సామాన్యుడు కాదు, వ్యాసో నారాయణో హరిహి, విష్ణువే ఆయన రూపంలో అవతరించాడు. అందుకే మాకంత భక్తి, అవి నమ్మి చేస్తున్నాం కాబట్టి మా యావజ్జీవితం ఆనందంతోనే ఉన్నాం. ఎప్పుడూ నాకు దుఃఖం లేకపోవడానికి ఒకటే కారణం, నిత్యం ఆ పరమాత్మ యొక్క వాక్యాలు మననం చేయటం, చెప్పటం, గాఢ విశ్వాసం కలిగి ఉండడం. నేను చేసి చెబుతాను ఎప్పుడైనా, గంగలో మిమ్మల్ని స్నానం చేయమంటే నేను చేశానా లేదా? అయోధ్యలో 9 రోజులు 7 రోజులు చేశానా లేదా? నేను పారాయణ చేశాక మిమ్మల్ని చేయమంటాను. మిమ్మల్ని చేయమని నేను మాత్రం ఇంట్లో కూర్చుంటానంటే అది ధర్మం కాదు. కాబట్టి భగవంతుడు తగిన ఆనందం ఇస్తాడు. ఇదంతా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అని చెప్పడానికి చెబుతున్నాను. మీరు కూడా భక్తితో నమ్మి చెయ్యండి. ఆవు వెనక భాగం చాలా గొప్పది, మూత్రం, గోమయం, గోక్షీరం ఒకదాన్ని మించి ఒకటి పరమ పవిత్రమైనవి. ఆవు కంటే మించిన గొప్ప జంతువు మరొకటి లేదు. 4 కాళ్ళు కలిగిన వాటిలో ఆవే ఉత్తమోత్తమమైన జంతువని మహాభారతంలో శాంతి పర్వం ఆనుశాసనిక పర్వాలలో భీష్ముడు ధర్మరాజునకు చెప్పాడు. మరొక్కసారి గోమాతకి జయ. ఈ విధంగా అన్నీ అయిపోయాక నేను కలియుగాంత వరకు ఈ స్థానంలో అగ్నిస్తంభ రూపంలో పుట్టిన నేను అగ్నిస్తంభ రూపంలో ఉంటే ప్రజలు తట్టుకోలేరు గనక సామాన్యమైన శిలాలింగంగా మారిపోతున్నాను. నేను రాత్రి 12 గంటలకి అగ్నిస్తంభ రూపంలో వచ్చాను. ఈ అగ్నిస్తంభం శివలింగం అని పిలువబడుతుంది. ఈ స్థలం అరుణాచలమిత్యాహు, ఇది ఈ రోజు నుంచి అరుణాచలం అని పిలువబడుతుంది. నేను అర్ధరాత్రి 12 గంటలకు లింగరూపం ధరించాను గనక దానికి లింగోద్భవ కాలం అని పేరు. ఈ రాత్రి శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ శివరాత్రి నాడు 12 గంటలకి నేను లింగరూపం ధరించిన సమయములో శివలింగాన్ని అభిషేకించిన లేక దాన్ని పూజించిన ఆ శివలింగానికి ఎదురుకుండా కూర్చుని భజనలు చేసిన పంచాక్షరి మంత్ర జపం చేసిన వాళ్ళని మాట వరసకు కూడా భూలోకంలో పుట్టనివ్వను, శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోతానని శివుడు వరమిచ్చాడు. ఇప్పటికి కూడా ఆ శివలింగం మనకు అరుణాచల్లో కనపడుతూనే ఉంటుంది. అది నిజానికి అగ్నిస్తంభం, ఇప్పుడు శిలారూపంలో కనపడుతున్నది. భారతదేశంలో 5 ఉన్నాయి పంచభూతలింగాలు, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి, పృథివ్యాపస్ తేజో వాయురాకాశాలు. ఇందులో పృథివీలింగం అంటే మట్టిలింగం కంచిలో ఉన్నది. కంచిలో ఉన్న లింగం భూలింగం. అరుణాచలం అగ్నిలింగం. జంబుకేశ్వరం అని ఉన్నది, అక్కడ జలలింగం, అందుకే ఎప్పుడు నీళ్లు ఊరతాయి ఆ లింగం నుంచి. చిదంబరంలో ఆకాశలింగం, అందుకే అక్కడ లింగం అంటారు కానీ లింగం కనపడదు. ఈ 4 తమిళనాడులో ఉన్నాయి. ఒక్క తెలుగునాట శ్రీకాళహస్తిలో మాత్రమే పంచభూతాల్లో ఒకటైన వాయులింగం ఉన్నది, అందుకే ఆ పక్కన దీపం పెడితే అలా అలా కదులుతుంది. ఇవి పంచభూతలింగాలు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే అనేకమైన దివ్య సూర్య చంద్రాది నవగ్రహలింగాలు ఉన్నాయి. నవగ్రహలింగాలన్నీ కాశీలోనే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు విన్నారు. సౌరాష్ట్ర సోమనాథ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతి విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని. వీటిని కనుక సాయం ప్రాతః పఠే నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ లింగాలను తలుచుకుంటే 7 జన్మల్లో చేసిన పాపములు తొలగిపోతాయి. అందులో సౌరాష్ట్రం అంటే గుజరాత్లో ప్రభాస క్షేత్రంలో అరేబియా సముద్రం అని పిలుస్తున్న పశ్చిమ సముద్రం దగ్గర ఉన్నాడు. శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉన్నాడు. ఉజ్జయినిలో మహాకాళుడు ఉన్నాడు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు ఉన్నాడు. అక్కడ ప్రజ్వల్యం అంటే పార్లే మహారాష్ట్రలో, అక్కడ వైద్యనాథుడు ఉన్నాడు. డాకిని అది కూడా మహారాష్ట్రలోనే ఉన్నది, అక్కడ భీమశంకరుడు ఉన్నాడు. సేతుబంధం తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఉన్నది, అక్కడ రామేశ్వరుడు ఆయన. ఇంకా ద్వారకానగరం దగ్గర పశ్చిమ సముద్రం దగ్గర దారుకావనం అని ఒకటి ఉన్నది. పూర్వం దేవదారు వృక్షాలు ఉండేవి. అక్కడ ఆయన నాగేశ్వరుడు అని పిలువబడతాడు. నాగేశం దారుకావని అంటే ఆ ద్వారక దగ్గర ఉన్నవాడు అనమాట. ఇదిగో వారణాసిలో విశ్వేశ్వరుడు, ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. త్ర్యంబకం గౌతమి తటి మళ్ళీ మహారాష్ట్రలో నాసిక దగ్గర త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. హిమాలయ పర్వతాల్లో కేదార క్షేత్రంలో కేదారేశ్వరుడు ఉన్నాడు. ఇవి కృష్ణేశ్వరుడు ఆయన కూడా మహారాష్ట్రలోనే ఉన్నాడు. వరుసగా ఈ 12 జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవి, వాటిని తలుచుకుంటేనే పాపాలు తొలగిపోతాయి. ఇలా అనేక లింగములు ఆవిర్భవించాయి. ఈ లింగములన్నీ కూడా మొత్తం ఈ స్వయంభూలింగాలు, ఈ జ్యోతిర్లింగములు ఇవన్నీ అర్ధరాత్రి 12 గంటల వేళే వచ్చాయి. ఇవన్నీ ఒకేసారి వచ్చాయి. ఈ లింగములను వీలున్నప్పుడల్లా దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్న పుణ్యాత్ములు శివరాత్రి లేక మాస శివరాత్రుల్లో చూడాలి. వీడి అదృష్టం వల్ల గుణనిధి అటువంటి దివ్యక్షేత్రాల్లో ఒకటైన వారణాసి క్షేత్రంలో గంగా తీరంలో తాత్కాలిక మందిరంలో శివలింగానికి ఎదురుగుండా అర్ధరాత్రి లింగోద్భవ కాలం దాకా ఉన్నాడనమాట. ఈ అర్ధరాత్రి వాళ్ళందరూ గట్టిగా భజనలు చేశారు. 12:30 అయ్యింది. ఇక ఇక్కడి నుంచి మొదలైంది. ముందుగా ఒక ఆవిడ ఇలాగా కళ్ళు ఇల్లా అన్నారు. ఈ కళ్ళతోడు ఒకళ్ళు ఒక లాభం ఉందండి. అది వాళ్ళు ఏమన్నారో మనకు తెలియదు. వాళ్ళు అలా ఆనందంతో ఉన్నారా లేక కురుకు వేస్తున్నారో తెలియదు. పాపం ఏమైతేనే మొత్తం మీద ఒక ఆవిడ పక్క ఆవిడ మీద అలా పడింది. ఈ నిద్రాదేవత కొన్న లక్షణం ఏమిటంటే, ఈవిడొచ్చి ఈవిడ మీద పడగానే ఈవిడొచ్చి ఆవిడ మీద పడింది, ఆవిడొచ్చి ఆవిడ మీద పడింది, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. అందరూ ఒకటే నిద్ర. మళ్ళీ ఈ నిద్రలో కూడా తెలిసిన ఒక్కొక్కడు నిశ్శబ్ద నిద్ర, హాయిగా కిక్కులు మనకుండా నిద్రపోతారు. అప్పుడు వాడు నిద్ర అయినట్టు తెలియదు మనకి. కొంతమంది తెలుస్తుందిలేండి, వాడు పట్టపగలు పబ్లిక్గా కుర్చీలో కూడా కూర్చుని కూడా బర్ర ఒకటే అరుపులు, గురకలు అన్నమాట. ఈ గురకలు ఈ నిద్రలు చూశాడు గుణనిధి. ఎంతమంది నిద్రపోయారట, కానీ నిద్రపోని ఒకే ఒక్క పుణ్యాత్ముడు గుణనిధి. కారణం పాప అసలు భక్తులు వీళ్ళు, వీడికి ఆకలి భక్తి, తిండి భక్తి, అందుకని మాట వరుస కూడా నిద్రపట్టలేదు వాడికి. ఈ జనం నిద్రపోగానే శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు రా దేవుడా, అందుకే వీళ్ళకి నిద్రిచ్చాడు. లేకపోతే ఇంకో గంట ఆగితే నేను శాశ్వత నిద్రపోయేటట్టున్నాను, అందుకే భగవంతుడు వీళ్ళని నిద్రలోకి పంపాడు అనుకుని ఆనందపడిపోయి లేచాడు. వాడు మెల్లిగా లేచాడు, వాడు కూర్చున్నటువంటి ఆ కంపార్ట్మెంట్లోంచి లేచాడు, ఆ లోపల ఉన్న తాత్కాలిక మందిరంలోకి వెళ్ళాడు. ఎందుకంటే వీడికి తెలుసు దాదాపు రాత్రి 9-10 గంటలకి లోపలికి నైవేద్యాలు వెళ్ళాయి. మళ్ళీ ఆ నైవేద్యములు బంగారపు పాత్రలతో పట్టుకెళ్ళారు, బంగారపు గంగాణంలో పాయసం, బంగారపు గంగాణంలో కట్టుపొంగలి, దద్యోజనం, పులిహేర, ఒకటేమిటి అన్ని పెద్ద పెద్ద గంగాళాల్లో పట్టుకెళ్ళారు. పూర్వం శివాలయంలో నైవేద్యానికి బంగారం పాత్రలో పట్టుకెళ్ళేవారు. మనుషులు కూడా బంగారం లాంటి మనుషులు, బంగారం మీద దృష్టి ఉండేది కాదు. వీడు ఒక్కడికే దృష్టి పాప. వీడు లోపలికి వెళ్ళి అన్నీ చూసుకున్నాడు. అక్కడ పాయస పాత్ర వీడిని బ్రహ్మాండమైన ఆనందంలో ఉంచేసింది. అన్నీ ఉన్నాయి కానీ వీడికి పాయసం అంటే బాగా ఇష్టం, తీపి అంటే ఇష్టపడని వాడు ఎవడు, తీపి తినని వాడు పాపి యగుని అని ఒకప్పుడు పద్యం రాశాను. అంటే అర్థం మీకు తెలుసు కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది. కాబట్టి మన పాపమే మనకు రోగం, రోగం వల్ల ఏమవుతుంది, తిండి తినలేడు ఆయే, పాయసం తినలేడు. కాబట్టి ఏమిటనమాట, తీపి తినని వాడు పాపి యోగం. అది ఏదో అవధానంలో పద్యాలు అండి, అష్టావధానంలో చెప్పిన పద్యాలు అన్ని వేళ చెప్తామేంటి, కానీ రకరకాల పద్యాలు ఉంటాయి. ఎన్ని పద్యాలు, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కోటి. ఓసారి నెల్లూరు దగ్గర కావలి అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో 2001 జనవరి 14 నాడు అవధానానికి పిలిచారు, అంటే 18 క్రితం. తీరా వెళ్ళాక నాకు ఒక ఉడిపి హోటల్లో భోజనం పెట్టించారు. నా జీవితంలో హోటల్లో తినలేదు నేను. దీక్షాపురుణ్ అయ్యాక ఎవరో ఒకడు మడిగట్టుకున్న వాళ్ళు పెట్టేవారే తప్ప ఉడిపి హోటల్లో భోజనం పెట్టిన పుణ్యాత్ములు లేరు. అక్కడ భోజనం పెట్టగానే సాయంత్రం అవధానంలో ఓ పద్యం చెప్పేశాను, కడుపా కడుపా ఎంతటి పాపిని వగుదు నన్కారించి పీడించదే, కడుపా ఎంతటి పాపిని వగుదు నన్కారించి పీడించదే, ఉడిపి హోటలు కూడును గుడిచితే ఉల్లిన్ ఉల్లిన్ మసాలాల మొక్కడి సాంబారు రసంబులు మెసవితే, కాలం గదా కర్మము ఎక్కడి నీ పుట్టుక అడ్డమైనవి తినంగా నీకు నెట్లొప్పునే కడుపా ఎంతటి పాపి నీ మగుడు. కోసి కడుపారు ఎంత పాపిష్టిదానివి, ఆకలి ఎక్కువైపోవడం వల్ల కదా. కారించి పీడించటం అంటే మరీ ఏడిపించి ఏడిపించి గ్యాస్ ట్రబుల్ తెప్పించి మరీ ఏడిపించేస్తావా, చివరికి ఉడిపి హోటల్ కూడు కూడా కూడిచావా, ఉల్లి మసాలాలు దరిద్రపు సాంబారు రసము ఇవన్నీ మెసవితే మింగేసేవా. కాలం కదా కర్మము ఎక్కడి నీ పుట్టుక, ఎటువంటి వంశంలో పుట్టావు, అడ్డమైన విధనంగా నీకు నెట్లొప్పు నేను చెప్పగానే పిలిచినా ఆయన అడిగిపోయి సాయంత్రం మా ఇంట్లోనే భోజనం బాబు అన్నాడు అని బాబు. అలా చాలా విశేషాలు ఇవన్నీ చాటువుల్లో మిగిలిపోయాయి, కానీ ఆ పద్యాలన్నీ దగ్గర పెట్టుకుంటే ఓసారి ఏమన్నారో తెలుసా, దానమిచ్చేవాడు ఏం చేస్తాడు, దానమిచ్చేవాడు ఇలా ఇస్తాడు. మీరు చూడండి ఎప్పుడైనా సరే, ఇది ఒక బంగారు ఉంగరం, ఈ ఉంగరం అమ్మాయికి ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి, ఆవిడ చెయ్యి ఇలా పెట్టి పట్టుకోవాలి, ఓ 10 రూపాయలు ఇస్తే ఇలా ఇస్తుంది, ఇలా పుచ్చుకోవాలి. దానమిచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. అలా కాకుండా ఇచ్చేవాడి చెయ్యి కింద, పుచ్చుకునేవాడి చెయ్యి పైన ఉండే దానం ఏదన్నా ఉంటుందా పద్యం చెప్పండి అన్నారు ఒకసారి వైజాగ్లో. అడిగింది విశ్వనాథ్ సార్, ఆయన కే విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు. వెంటనే బలియుడు ఇచ్చేవాడు బలి చక్రవర్తి అవ్వచ్చుగాక, శిబియేయగు శిబి చక్రవర్తి వచ్చగాక దాతల చేతులు క్రిందులగుచు దర్పమున గ్రహీతల చేతులు మీదులగుట ఇలా నశ్యపుదానమునకు ఎంత విలువయో. ఇచ్చేవాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, బలి చక్రవర్తి అవ్వచ్చు, శివ చక్రవర్తి అవ్వచ్చు, దాత చెయ్యి కింద పుచ్చుకునేవాడు చెయ్యి పైన ఉండేది. ముక్కుపొడుని దానం, ముక్కుపొడుని డబ్బా ఉంటుంది కదా, ఇచ్చేవాడు డబ్బా ఎలా పట్టుకుంటాడు, వీడు పై నుంచి తీసుకుంటాడు కాబట్టి పుచ్చుకునేవాడు చెయ్యి పైన ఉంటుంది. అంటే మేము చూసాం కదా మా దగ్గర పండితులే కదా ఇలా డబ్బాలు కొట్టుకోవడం కదా, డబ్బా స్వడబ్బా అంటే ఎవరి డబ్బా వాడే కొట్టుకోవడం, పరడబ్బా వాడిని పొగడ్డం, తనను పొగుడుకోవడం వాడిని పొగడ్డం, పరస్పర డబ్బా వీడి వాడు వాడు వీడిని పొగుడుకోవడం, ఇలా డబ్బాలు కొట్టుకోవడాలు ఉంటాయి అని వెంటనే ఉన్నాడంటే ఆయన మా పార్థసారథి గారు అంటే ఒక ఆయన లేచి గురువుగారు ఇంకోటి ఉందండో అన్నాడు. ఏమిటన్నాడు, సిగరెట్ పెట్టండి అన్నాడు, అది కూడా పై నుంచే తీసుకుంటారు అండి అన్నాను. అది మీ అలవాటు అండి, ఇది మా పండితులు అలవాటు అండి. ఎందుకంటే మాకు ఎంతసేపు డబ్బాలు గడలే కానీ అవి తెలియవు కదా, మేము పండితులం కదా అనగానే అబ్బా ఒక అందం అనమాట, ఎన్నెన్ని విచిత్రమైన కవిత్వాలు అనమాట. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే పాప వీడికి ఆ పాయస పాత్ర బాగా ఆయన ఆనంద పెట్టేసింది. ఆ లోపలికి వెళ్ళగానే దాని నిండా జీడిపప్పులు అలా తేలిపోతున్నాయి, చిక్కని చక్కని పాలతో చేశారు, అది బంగారపు గిన్నె. ఇక వీడు పరవశించిపోయాడు. కానీ దురదృష్టం ఏంటంటే లోపల అప్పుడే దీపం కొండెక్కేస్తుంది, ఒక దీపం అరైపోయింది, రెండో దీపం కూడా తగ్గిపోతుంది, చీకటి అయిపోతుంది. ఓ పక్కన పాయస పాత్ర, మరో పక్కన చీకటి. అప్పుడు జరిగిందని ఈ శ్రీనాథుడు కాశీఖండంలో రాశాడు అన్నట్టు వాడు, గృక్కిల్మింగుచు ఒక్క ఓదన మహాకుంభంబు వీక్షించువాడు అక్కోణంబున మందరశ్మియగు దీపాంకోరముల్ మీదికి ఎక్కంద్రోచి ఘృతంబు నించి నిజ వస్త్రైకాంశముల్ జిల్చి చే నొక్క వత్తిడి నేతనేచను శిఖిల్ యోజిల్చే వైశ్యానరు. వీడు పాయసాన్నాన్ని చూచేమో గుటకలు మింగేశాడు అనుకుంటున్నాడు, తెలియాలనిపిస్తోంది. ఇక్కడ తింటే జనం తంతారు చూస్తే, ఎందుకంటే ఎంత కాదనుకున్నా తింటున్నప్పుడు ఎంతో కొంత సౌండ్ వస్తుంది. ఈ నిద్రపోతున్న వాళ్ళలో కొంత చేమ చెట్టుకు వంటి వెలుకొచ్చి లేచేవాడు ఉన్నారు, వాడు లేచారా వీడు ప్రాణం తీసేస్తారు. కాబట్టి ఎక్కడికైనా పట్టుకుపోయి తింటే మంచిది, కానీ ఈలోపు దీపమేమో ఆరిపోతుంది. అందుకని వెంటనే ఏం చేశాడు, పరుగు పరుగును వెళ్ళి ఆ కొండెక్కుతున్న దీపం దగ్గరికి వెళ్ళాడు, అందులో నెయ్యి నిండా పోశాడు. కానీ అప్పటికే ఒత్తి బాగా కాలిపోయి మసైపోయి ఈ నెయ్యి పోసే సమయానికి పూర్తిగా కిందకి దిగిపోతుంది, సెకండ్ ఆగితే ఈ ఒత్తి ఆరిపోతుంది. అందుకని ఆ కంగారులో వాడు కట్టుకున్న పంచిని పర్రును చింపాడు. 7 రోజులుగా ఆ దరిద్ర పంచి అదే కట్టుకున్నాడు వాడు, దీక్షావస్త్రం కట్టినట్టుగా కట్టాడు. అలా కట్టుకున్న వస్త్రాన్ని నిజ వస్త్రైకాంశము చించి ఆ వస్త్రం యొక్క అంచుని పర్రును చింపి దాన్ని ఇలా నలిపి మళ్ళీ నేతిలో ముంచి ఈ నేతితో ముంచిన ఒత్తిని పాత కొండెక్కుతున్న ఒత్తిలో పెట్టి నిప్పంటించాడు. అంటించి దీన్ని కుందిలో వేశాడు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలం దాటిన కాసేపటికి శివుడి సన్నిధానంలో ఆవు నేతితో కొత్త దీపం వెలిగించాడు వాడు. వాడికి ఎంత యోగం పట్టింది వాడు, ఏ బట్టైనా ఒత్తి వత్తే నెయ్యి అక్కడిదే, ఆ విధంగా శివుడి సన్నిధానంలో అఖండ దీపారాధన చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ వెలుతురులో అన్నాన్ని మళ్ళీ చూసి ముచ్చట పడిపోయి అమ్మయ్యా ఈ గిన్నె పట్టుకుపోతాను, రేవులోకి పట్టుకుపోతాను, ఏ మణికర్ణికా కట్టడానికో పోతాను, అక్కడ శుభ్రంగా పాయసం అంతా తినేస్తాను, ఒక్క మెతుకు లేకుండా నారికతో నాకి పారేస్తాను. కొంతమంది అన్నం తింటారు విస్తరాకులు వేశాక ఇంకా విస్తరాకుని కడిగినట్టు ఉంటుంది అనమాట, మళ్ళీ ఇంకోటి కొడుకుని అందులో వడ్డించవచ్చు, అలా తింటారు. ఇక కొంతమంది అన్నం తింటే బీభత్సకాండ, బకాసురుడు ఎముకలు విసిరినట్టే పక్కన ఓ పక్కన ములక్కాళ్ల ముక్కలు, మరో పక్కన మిరపకాయ ముక్కలు, మెతుకులు మధ్యలో తుమ్మొస్తే చెత్త చెదారంతో రామరామ విస్తరి చూస్తే జీవితంలో భోజనం చేయను. అందుకే మాలాంటి వాళ్ళు ఏకాంత భోజనం ఎందుకు చేస్తారు మీకు తెలుసా, ఈ తుమ్ములు దగ్గులు మధ్యలో అన్నం తినలేము, అందులో మరీ ఎలర్జీగా ఉన్నవాడు మరీ ఏదో కష్టం. అందుకని హాయిగా నా అనుమానం ఈ దీక్షలు అసలు అందుకే పెట్టుంటారు వాళ్ళకి, ఏకాంతంగా తిన్నాం అనుకోండి ఏ గొడవ ఉండదు, వీడిది వీడికి ఎలాగైనా పర్వాలేదు, ఇతరులు బాధ ఉండదు. సరే పాప వీడు ఏకాంతంగా హాయిగా మణికర్ణిక దగ్గర తిందాం అనుకుని ఈ గిన్నె పుచ్చుకొని బయలుదేరాడు. ఎంత పెద్ద కంగాళం పాయస పాత్ర పుచ్చుకొని బయటికి బయలుదేరాడు. పైగా వాడు లోపల ఆలోచన ఏమిటో తెలుసా, రేవులో శుభ్రంగా తినేసాక ఈ గిన్నె కడిగేసి దీన్ని నమ్ముకుంటే మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ దోగ వాడుకోవచ్చు, పాత బుద్ధి ఎక్కడికి పోతుంది అనుకుని బయలుదేరాడు. వీడి కర్మగాలి అలా అలా వస్తూ ఉండగా అప్పుడే నిద్రపోతే విశాలక్షి గారు కాలు తొక్కాడు, తొక్కకు తొక్క ఆవిడ కాలు తొక్కని బాబో అయింది ఆవిడ. ఇక చూడండి వెంటనే ఆయన లేచాడు. ఇక అక్కడి నుంచి అందరూ వీడిని చూసి కంగారు పడ్డారు. వీడు ఆగిపోతే గొడవలేకపోయేది. కంగారులో ఏం చేశాడు, వీడు తంతారేమోనని గిన్నె బుచ్చుకు పరిగెత్తాడు. పరిగెత్తడంతో అంత దొంగ 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 అన్నారు. మన జనాల సంగతి తెలియదు, అదిగో దొంగ అంటే ఇదిగో దొంగ అంటారు, పులంటే తోక అంటారు, జనం వెనకాతలు పడ్డారు. ఎవరు ఎవరిని కొడుతున్నారు ఇట్లేదు ఈ కంగారులు. వీడు మాత్రం గిన్నె బుచ్చుకు పరిగెడుతుంటే కాపల వాళ్ళు వచ్చారు. కాపల వాళ్ళ దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి. వాళ్ళలో ఒకడు బాణం ఎక్కుపెట్టి వీడు ఎవడో గిన్నె తూగొత్తున్నాడు, కొట్టండి బాణం అన్నాడు. ఒకడు కొట్టాడు, వాడు వీపు నుంచి దూసుకుపోయింది బాణం. పెద్ద శబ్దంతో వాడు ముందుకు బొక్కబారలో పడిపోయాడు. అక్కడ తాత్కాలికంగా పెట్టిన నంది మీద తలబడింది. క్షణంలో చచ్చిపోయాడు వాడు. ఒక్క దెబ్బకి పాయస పాత్ర పక్కకు ఒరిగిపోయింది, మొత్తం పాయసం నేలపాలైపోయింది. వీడు ఆకాశం పాలైపోయాడు, నేల మీద పడి చచ్చిపోయాడు. మహాశివరాత్రి పర్వదినం అన్నాడు. రోజంతా అన్నం 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 అని కలవరించి చివరికి వీపు కన్నం పడి చచ్చిపోయాడు పాపం. చూసారా యోగం అంటే. కాబట్టి తిండి లోపలికి వెళ్ళేదాకా నమ్మకం లేదు మనకి. వీడు అలా చచ్చి చావగానే అది ఏంటంటే వచ్చిన తప్పులు వీడు పడిపోయిన స్థలం అసిఘట్టం దాటిపోయిన స్థలం అది. అందువల్లే వీడిని తీసుకెళ్ళడానికి యమకంకరులు వచ్చారు. ఇక్కడ పంచక్రోసులు అని ఉంటుంది. ఈ ఐదు క్రోసుల స్థలంలో చచ్చిపోతేనే మోక్షం. ఈ దాటి అసీ దాటి పక్కకి వెళ్ళి అక్కడ చస్తే అక్కడ ముక్తి రాదు. అందుకని అందరూ ఇక్కడే ఏడుస్తున్నది కారణం అది. నాతో సైతంగా శివశివ శివశివ మోక్షం అని నేను కలవరించి దుఃఖిస్తున్న కారణం ఈ ప్రాంతంలోనే మోక్షం వస్తుంది కనుక. కేదారఖండం, ఆ సూర్యకుండం ఇవన్నీ ఉన్నాయే ఈ ప్రాంతాలే. వీటిని మొత్తం ఐదు క్రోసులు. క్రోస్ అంటే రెండు మైళ్ళు, ఐదు క్రోసులు అంటే ఐదు రెండు పది మైళ్ళు భాగం ఉందన్నమాట. ఈ పంచక్రోస్ యాత్ర సరోజ గారు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చేశారు. కొంతమంది మా శిష్యులు ఇక్కడే ఏళ్ల తరబడి ఉన్నారు కనుక వాళ్ళు చేయగలిగారు. అలా చేసిన వాళ్ళని అడిగితే మీకు అన్నీ చూపిస్తారు. ఇక్కడ వరుసగా ఈ పంచక్రోస్ యాత్రలో ధృవేశ్వరలింగం, నక్షత్రేశ్వరలింగం, సూర్యేశ్వరలింగం, చంద్రేశ్వరలింగం, మహాబలేశ్వరలింగం, వీరేశ్వరలింగం ఇవన్నీ ఉంటాయన్నమాట. 56 వినాయకులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు వాళ్ళ యజ్ఞం చేసిన స్థలం ఒక వినాయకుడు, అందులో చింతామణి వినాయకుడు, దుంటి వినాయకుడు ఉంటాడండి అక్కడ, దేహళీ వినాయకుడు. ఆ వినాయకుల పేర్లన్నీ ఒకసారి మనం చదువుకోవాలన్నమాట. అంతమంది ఉన్నారు, 56 వినాయకులు. ఇవన్నీ పంచక్రోస యాత్రలో చూడాలన్నమాట. ఈ పంచక్రోసుల్లో ఎవరు ఎక్కడ మరణించినా చేమైనా దోమైనా ముక్తి పొందుతుంది, ఇంకెక్కడ మరణించినా లాభం లేదు. అందుకనే కాశీఖండలో ఏం చెప్పారు, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణకండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృత పాపుండైన తత్పట్టణాభ్యర్ణక్షోణుల ఐదు క్రోశముల ప్రాణాంతంబునన్ మర్త్యుడాకర్ణ్యం పండు కృతాంతవాగ మహిషగ్రైవేయ ఘంటాధ్వనిల్. సప్త సముద్రాలతో ఉన్న ఈ భూమండలంలో ఒకే ఒక్క క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. ఇంత భూమండలంలో సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కలిగిన పురం కాశీ, పూర్తిగా శివుడితో నిండిన ప్రదేశం. ఐశ్వర్యం అంటే శివునితో నిండినది. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి, పూర్తిగా శివక్షేత్రం, సంపూర్ణ శివక్షేత్రం కాశీ. ఈ కాశీలో కృతపాపుండైన మహాపాపం చేసిన వాడైనా సరే ఈ ఐదు క్రోసుల మధ్యలో ఎక్కడ శరీరం విడిచిపెట్టినా వాడు చచ్చిపోయేటప్పుడు యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వినడు. అంటే ఏమిటి, పాపాత్ముడైతేనే యముడు వస్తాడు, యముడు వస్తేనే యముడు వాహనం వస్తుంది, వాహనం వస్తేనే దాని మెడలో ఉన్న ఘంట యొక్క శబ్దం వినబడుతుంది. ఇక్కడ చచ్చినవాడు శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు కనుక ఇక్కడికి యముడు రాడు, ఆయన వాహనం మెడలో ఉన్న ఘంటాధ్వని వినబడదు. అంత గొప్ప స్థలం అన్నారు. ఈ ఐదు క్రోసులు అంత గొప్పది. కానీ సంస్కృతంలో వ్యాసుడు విచిత్రంగా రాశాడు, తెలుగులో శ్రీనాథుడు ఇలా మార్చాడు. సంస్కృతంలో వ్యాసుడు ఏమన్నాడు తెలిసే శ్లోకాన్ని, దూరం మే మరణం యువాహ మధున ధార్యం నచిత్తే త్విదే, దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నివృతం కృతాంత మహిష గ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమ ఘటాం అప్రాప్య హ్యత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం దుర్జటే నాయన. నాకు ఇప్పట్లో మరణం రాదు, మే నాకు మరణం చావు దూరం, దూరం మే మరణం అంటే ఇప్పట్లో నాకు మరణం రాదు. ఎందుకని? యువాహమధున అధున ఇప్పుడు అహం, నేను యువ కుర్రాణి, నేను కుర్రాణి లేక కుర్రదాన్ని కాబట్టి ఇప్పట్లో చావను అని నీ మనస్సులో అనుకో. వారి పిచ్చాడా, చావుకి వయస్సుతో సంబంధం లేదు. నీ పక్కన ఎప్పుడు యమధర్మరాజు గారు తిరుగుతాడు, ఆ యమధర్మరాజు దొండపోతు మీద ఎక్కి తిరుగుతాడు, దొండపోతు వెడలో గంట ఉంటుంది, ఆ ఘంటాధ్వని ఎప్పుడు విను, అంటే కొంచెం జాగ్రత్తగా వింటే నీ పక్కన మృత్యు ఘంటికలు వినపడుతూనే ఉంటాయి. అది వినక నేను ఇప్పట్లో మరణించను, నాకేం కంగారు లేదు అని నెక్స్ట్ ఇయర్ అనుకుంటాడు వీడి మొహానికి. వీడి టెక్స్ట్లో నెక్స్ట్ ఉందో లేదో ఏం తెలుసు, వాడు ఏమైపోతాడో వాడికి ఏం తెలియదు. అయినా సరే భవిష్యత్ అంటాడు. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి ఎల్ఐసి వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అని అంటారు. అసలు ఫ్యూచర్ ఉందో లేదో మనకు తెలియకెడుతుంటాయి. ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఉంటే మహా అయితే అదృష్టం బాగుంటే ఆ ఫ్యూచర్లో చూసుకుంటాం. అందుకని పెన్షన్ స్కీమ్ తీసుకోండి గురువుగారు, మీకు ఉద్యోగం లేదు కదా అన్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి. అందుకని ఇప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ తీసుకున్నంత మాత్రం చేత పెన్షన్ నాకు వస్తుందో లేదో నాకేం తెలుసు. హాయిగా అలా నెలకి పెన్షన్ తీసుకుంటూ టెన్షన్గా పింఛన్ తీసుకుంటూ టెన్షన్ లేకుండా తీసుకుంటూ ఉండే అదృష్టం ఏదో అలాంటి పెద్దానికి యోగ పూర్వజన్మ జ్ఞానం యోగం ఉన్నవాడికి వస్తుంది. సర్వీస్ కంటే పెన్షన్ సర్వీస్ ఎక్కువ అని. కాబట్టి అందరికీ ఆ యోగం రాకపోవచ్చు. ఇవన్నీ విచిత్రం. వాడి అనుగ్రహం ఉందా అనుభవిస్తాం, లేదా ఇంకో రకంగా అనుభవిస్తాం. కాబట్టి నేను కుర్రాణ్ణి ఎప్పట్లో చావననే నమ్మకం పెట్టుకోకు. నీ పక్కన ఎప్పుడు ఎవడు తిరుగుతూనే ఉంటాడు. ఆ మృత్యు ఘంటికలు జాగ్రత్తగా వింటూ ఉండు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ముసలితనం రాని క్రితమే, మోకాళ్ళ నొప్పులు రాని క్రితమే, కాళ్ళు నీ మాటలు వినకుండా కాళ్ళు బండరాళ్ళు కాని క్రితమే, నడుం పేకని క్రితమే, చెవులు ముక్కులు కళ్ళు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే నీ పనికి మాలిన కొంపను విడిచిపెట్టి కాశీ వెళ్ళి ఒక్కసారైనా శివుణ్ణి చూడు అన్నాడే. చాలామంది ఈ జీర్ణాం పర్ణకుటి అన్న చోట పాడైపోయిన నీ ఇల్లు విడిచిపెట్టి దర్శనం చేసుకో అంటే, మా ఇల్లు పాడవలేదు కదండి, కొత్త ఇల్లు కదా ఒక ఆయన ఉన్నాడు. వారి పిచ్చాడు అది కదా అక్కడ, ఇది జీర్ణాం పర్ణకుటి అంటే నీ శరీరమే పాడైపోకుండానే వెళ్ళని. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఓపికొండగా వెళ్ళు. యాత్రలకు వెళ్ళవలసిన వయస్సు ఏమిటనమాట, ఇలాంటి పడుచు వయస్సు. అంతేగాని ఇంకేముంది, రిటైర్ అయిపోయాక గట్టిగా ఇక్కడ కూర్చుంటే నడు నొప్పి పెడుతుంది, అక్కడ కూర్చుంటే కుర్చీలో కూర్చోవాలి, లేదా మూడో కర్ర వస్తుంది. అప్పుడు వెళ్ళాలంటే మనకి ఎంత ఉత్సాహం ఉన్నా మనస్సు ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతుంది, కానీ శరీరం మాట వినదు. అందుకని పర్ణకుటీం జీర్ణాం, శిథిలమైపోతున్న నీ శరీరమును తొందరగా విడిచిపెట్టాల్సి వస్తుంది కనుక ఆ స్థితి రాని క్రితమే పరమాత్మ దర్శనం వరకు వెళ్ళన్నాడు. అప్పుడు ఏమవుతుందనమాట, పరుగు పరుగున గంగలోకి వెళ్ళగలుగుతాం, దూకగలుగుతాం, మూడో అంతస్తులో మెట్లు ఎక్కి రూములోకి వెళ్ళగలుగుతాం, ఏసీ లేకపోయినా ఉండగలుగుతాం, రెండు మూడు సార్లు చింతామణి గణపతి దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి చింతామణి దగ్గరికి తిరగగలుగుతాం, ఓపిక ఉంటుంది. అంటే ఒకటండి, కొంతమంది మహానుభావులు 35 ఏళ్ళకు కూడా రెండో అంతస్తు ఎక్కలేకపోతున్నారు, అది వేరే విషయం, అది వాళ్ళ అదృష్టం. కానీ మొత్తం మీద ఎల్లైనా పైకి కిందకి ఎక్కాలంటే కొంత వయస్సు అయినా ఉండాలి అని అంత సత్యాన్ని వ్యాసుడు అద్భుతంగా కాశీఖండంలో చెప్పాడు. సుమతిహి అన్నాడు పైగా, బుద్ధిమంతుడు మాత్రమే చిన్న వయస్సులో పెడతాట తీర్థయాత్రలకి. రోజు ఎలాగో తిరగలేమండి, ఓ ఏడాదికో రెండేళ్లకో ఆ మాత్రం మన కోసం ఒక వారం రోజులు కేటాయించుకోలేము. ఇప్పుడు మా కృష్ణారావు గారు ఉన్నారు జంగారెడ్డి కూడా, కృష్ణారావు గారు అబ్బాయి కుర్రాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుర్రాడికి 5 రోజులు సెలవు ఇవ్వడం కష్టం అయినా పుచ్చుకుని వచ్చేసాడు. అది వయస్సు అంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఒక 5 రోజులు లీవ్ పెట్టుకుని ఒక 2 నెలలకో 2 ఏళ్లకో 1 ఏడాదికో 3 ఏళ్లకో రావాలి. ఏమీ రాకుండా ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసేస్తే కొంతకాలానికి అలాగే ఆఫీసులో ఉద్యోగం చేస్తూ చేస్తూ అది సాఫ్ట్వేర్ అంటారే, సాఫ్ట్వేర్ కదా హార్డ్వేర్ అన్నమాట, అలా కంప్యూటర్లో కొట్టి 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 వాడు ఎవడో వాడిని వచ్చిపోతాడు, పిశాచం అయిపోతాడు, పిజ్జాలు తిని 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 బొజ్జలు పెంచుకుని లగ్జ్తో అలా అయిపోతాడు. చివరి కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిన మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆవిడ ఫోన్ చేస్తే హలో హౌ ఆర్ యూ, హూడు యూడు, ఇలా హౌడు యూడు కూడా పోయి హూడు యూడు అంటాడు వాడు, అంటే డూడు బసన్ అయిపోయాడు. నీ మొహం నేను అనగానే నీ మొహం నన్ను ఎవరో ఒక్కళ్ళు అంటారా గుర్తుకొచ్చింది నువ్వు ఆవిడవు కదా అన్నట్ట. అంటే నీ మొహం అనగానే ఆ మాట వాళ్ళ ఆవిడ మాత్రమే అంటుంది కనుక వాళ్ళ ఆవిడని గుర్తొచ్చింది, కానీ లేకపోతే తెలియట్లేదు. ఎంత ఎందుకండి, ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ మధ్యనే మా ఇంట్లోనే వాళ్ళు ఆవిడండి. ఇంకా కొంతకాలం పోతామంటాడో తెలియదు. అంటే దీన్ని బట్టి ఏమైపోతాం, ఎంత శ్రమ పడిపోతున్నారండి పాపం. నిజంగా చాలా శ్రమ, అందులో ఏం సందేహం లేదు. ఆ శ్రమ పడాలి దేశం కోసం, కానీ మధ్యలో కొంతైనా ఆట విడుపుగా భగవత్ సేవ చేసుకుంటే ఇటు యహం అటు పరం వస్తాయి, అలా చెయ్యండి అన్నాడు ఆయన. అటువంటి క్షేత్రంలో వీడి దురదృష్టం ఏమిటంటే ఈ పంచక్రోశుల అవతల తెచ్చాడు ఈ గుణనిధి, అందువల్ల వాడిని తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చారు. ఆ యమకింకరులు రావడంతో యమపాశములు వేసి వాడి ప్రాణం బర్రును బయటికి లాగారు. ప్రాణం బొటన వేలంతో ఉంటుందని చెప్పాక మొదటి రోజే దాన్ని తాడేసి బయటికి లాగారు. వాడు బాబోయ్ బాబోయ్ అనేలోపు ఇద్దరు శివకింకరులు వచ్చారు, ఈ యమపాశాన్ని కత్తిరించి వాడిని తీసుకొచ్చి ఒక అందమైన శివ శరీరంలో ప్రవేశపెట్టారు, ఒక దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు. దాంతో పాపం యమకింకరులు కంగారు పడి యవ్వని వారలు మాతో చెవ్వకు కథం బదేమి చేసాచగా. మీరెవరు, ఎవరి దూతలు మాకంటే కాంతితో బలంగా ఉన్నారు, మా చేతికి చిక్కిన వాణ్ణి కొవ్వుతో విడిపించారు, ఎందుకు మాతో యుద్ధం చేస్తున్నారు? ఇలా అయితే నవ్వులకు జముని శాసనంబులు జగతిన్, యముడి శాసనం నవ్వులాట పాల వదా, రేపటి నుంచి యముడిని ఎవరైనా లెక్క చేస్తారా? అప్పుడు వాడు నవ్వి ఇంతకీ మీరెవరని అడిగారు. మేము ఎవరమో చెబుతాం వినండి, అలా అడగండి చెబుతాం, మేము యమ కింకరులం, యమధర్మరాజు గారి దగ్గర ఉద్యోగం చేస్తాం, మేము పాపాత్ముల్ని పట్టుకుపోతాం, వేదములలో చెప్పినట్టుగా నడుచుకోవాలి జీవులు, ఈ వేదములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ శాస్త్రములు, శాస్త్రములలో చెప్పినట్టుగా నడుచుకునే ఈ హాల్లో కూర్చున్న పుణ్యాత్ముల్ని మాత్రం నరకానికి పట్టుకెళ్ళాం, మిమ్మల్ని నరకానికి పట్టుకెళ్ళడం వాడు, ఎందుకని పురాణం విన్నారు కదా, వినకుండా ఉంటారు కొందరు, అలాంటి వాళ్ళని మాత్రం మేము తీసుకుపోతాం. వీడు పరమ దుర్మార్గుడు, మహావంశంలో పుట్టి ఆ వంశాన్ని నాశనం చేశాడు, సంధ్యావందనం చేయలేదు, తాగాడు, తందరాలాడాడు, జోదమాడాడు, వేశ్యలతో తిరిగాడు, తల్లిని అన్యాయం చేశాడు, అటువంటి నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు, నికృష్టుడు. అందుకే వీడిని పట్టుకెళ్ళడానికి ముగ్గురు కింకరుడు వచ్చాం, ముగ్గురు వచ్చామంటేనే వీడంత పాపాత్ముడు అర్థమవుతుంది కదా. పరమ పాపాత్ముల్ని తీసుకెళ్ళడానికి ముగ్గురు వస్తాం, కొంచెం తక్కువ పాపం అయితే ఇద్దరు వస్తాం, ఇంకొంచెం తక్కువ పాపం అయితే యముడు స్వయంగా వస్తాడు, ఇక మహాపుణ్యాత్ములైతే మేము యముళ్ళం కానీ కింకరులం కానీ రాము, వీడంత నీచుడు లేడు అని వాడి పాపాల చెట్టా చెప్పి ఇప్పుడు వీడిని యముడి దగ్గరికి పట్టుకెడతాం. యముడు వీడికి 80,000 సంవత్సరాలు శిక్ష వేస్తాడు యమలోక కాలమాన ప్రకారం, మళ్ళీ భూలోక కాలమానం కాదు. ఆ శిక్షలయ్యాక భూలోకంలో వీడు ఒక దరిద్రపు ముష్టి కుక్కగా పుడతాడు, అంటే కాలు వంగిపోయి నల్లగా ఉన్న దరిద్రపు కుక్కలు ఉంటాయి సార్, కుక్కల్లో కూడా కొంచెం అందమైన కుక్కలు ఉంటాయండి. మళ్ళీ వీడు నీచమైన కుక్కగా పుడతాడ, కుక్క జన్మలో కూడా కొంచెం మంచి కుక్కలు, దరిద్రపు కుక్కలు, రకరకాల కుక్కలు ఉంటాయి. ఇక మరీ పాపాలు చేసిన కుక్కలు ఉంటాయి చూసారా, ఇలా పురాణాన్ని సర్వనాశనం చేసే కుక్కలు. వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు, పూర్వజన్మలో మామూలు కుక్కలు కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అందుకని వీధిలో గజ్జి కుక్కలు, కుంటి కుక్కలు, నడ్డి కుక్కలు, ఇలా కళ్ళు మూసుకుపోయిన కుక్కలు, పుసిగులు కారుతున్న కుక్కలు, ఎంగిల్ నాపుకునే కుక్కలు, తిండి లేక తెప్పలేక తింటుంటే ఎవడనో కొడుతుంటే కయ్యం కయ్యం అని అరుస్తారే, అలా కుక్కలుగా పుడతారు. కాబట్టి మరి వీటిల్లో కూడా చాలా రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. అందువల్ల వీడిని అలా కుక్కగా పుట్టిస్తామనగానే వాళ్ళు నవ్వి మీరు చెప్పిందంతా నిజమే, మీరు చెప్పింది ధర్మం, కానీ ధర్మ సూక్ష్మం మీకు తెలియదు. శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన చేకూరినచో శివునింజందును జీవుడు. అసలు శ్రీనాథుడు అందమైన పద్యం కంద పద్యం రాశాడు ఇక్కడ. శివధర్మం సూక్ష్మమైనది, శివుడి పూజ ఎంత చేసినా కొండంత ఫలితం ఇస్తుంది. వీడు చేసిన పుణ్యం చెబుతున్నాం, శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, ఆ రోజంతా శివభజన చేశాడు శివసన్నిధానంలో గంగాతీరంలో. ఆ తర్వాత రాత్రికి శివాలయంలో ఆవు నేతితో దీపం వెలిగించాడు మహాశివరాత్రి నాడు శివుడి సన్నిధానంలో. తిండి లేకుండానే శివశివాని అందరూ అరుస్తున్న సమయంలో బాణం దెబ్బకి చచ్చిపోయాడు, చివరికి ఉపవాస దీక్షతో చచ్చిపోయాడు. ఇవన్నీ మహాపుణ్యములు. పైగా ఆ రోజు గంగాస్నానం కూడా చేశాడు, అందుకే వీడి పాపాలు పటాపంచలయ్యాయి. కాకపోతే వీడికి ముక్తి రాకపోవడానికి గల కారణం పంచక్రోశులకి బయటకు వచ్చేసాడు వీడు. అదే లోపలైతే ఈ పాటికే వీడికి ముక్తి వచ్చేది. అనగానే వాడు తెల్లబోయి వీడెక్కడ శివధర్మం చేశాడండి, వాడు తిండి లేక ఉపవాసం ఉన్నాడు, గతి లేక శివశివ అన్నాడు, గిన్ని గంగాళంలో ఉన్న పాయసం ఎత్తుకుపోవడానికి దీపం వెలిగించాడు. అటువంటి దుర్మార్గుడికి ఉపవాసం ఏమిటి, దీపారాధన ఫలితం ఏమిటి, గంగాస్నాన ఫలితం ఏమిటి అనగానే అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళని, వారు వెళ్ళాడా అదేరా శివభక్తి అంటే వరి. అశనమబ్బకయ్యైన ఆహారమును వీడి ఉపవాసముండుట ఉపవాసమే కాదే. తిండి లేకపోయినా, తిండి లేక గతి లేక ఉపవాసం ఉన్నా అది ఉపవాసం ఉండడమే. పక్కవాడి కోసం మొహమాటానికి శివశివ అన్నా అది శివ సంకీర్తనమే. తన తిండి గిండి కోసం దీపం వెలిగించాడు, తన స్వార్థం కోసం దీపం వెలిగించిన శివ సన్నిధానములో అఖండ జ్యోతి వెలిగించటమే, అదే శివుడి గొప్పతనం. కాబట్టి వీడి దగ్గర ఒక్క పాపం లేదు, మీరు మీ దారిని పండి, మేము మా దారిని కైలాసానికి పట్టుకుపోతున్నాం అని వీడిని కైలాసానికి పట్టుకుపోయారు. ఈలోపు యమకింకరులు ఏడుస్తూ తల నెత్తి మొత్తుకుంటూ బాబో ఇదేమన్యాయం అని యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, మేము నువ్వు చెప్పినట్టే గుణనిధి అనేవాడిని యమలోకానికి తీసుకొస్తూ ఉంటే శివకింకరులు వచ్చి హటో హటో అని మమ్మల్ని తరిమేసి ఆ దుర్మార్గుడిని కైలాసానికి పట్టుకుపోయారనగానే యముడు తెల్లబోయి విషయం గ్రహించి వెంటనే రెండు చేతులు జోడించి రెండు ఇలా నుదుటికి చేర్చి మరి శివుడికి నమస్కరించాడు. నాయనలారా, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మాట వరసకైనా శివుణ్ణి కానీ విష్ణువుని కానీ తలుచుకున్న పుణ్యాత్ముల్ని, మాట వరసకైనా శివుణ్ణి కానీ విష్ణువుని కానీ శివరాత్రి నాడు శివుడి సన్నిధానంలో తలుచుకున్న వాళ్ళని మన లోకానికి తీసుకురాకండి. ఏ వంకతో అయినా శివరాత్రి నాడు శివాలయంలో దీపం వెలిగించిన, కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన వాణ్ణి మన లోకానికి తీసుకురాకండి. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమను చుమొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవవల్లదు దూతలారా. శ్రీమన్నారాయణుడి మీద భక్తియే ముక్తి అని భావించే వాళ్ళని, అలా భావించిన వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ స్నేహితుల్ని కూడా మన దగ్గరికి తేవద్దన్నాడు. అంటే ఉదాహరణకి వీళ్ళెవరో ఇక్కడ పురాణం విన్నారనుకుందాం. ఇప్పుడు ఈవిడ స్నేహితురాలు బయట ఉందిగా, ఈవిడ స్నేహితురాలను కూడా తీసుకురావద్దన్నాడు. ఈవిడ పురాణం వినడం వల్ల ఎక్కడో హైదరాబాద్లో ఉన్న స్నేహితురాలు కూడా తీసుకురావద్దన్నారు. అంటే ఈవిడతో తాకడం వల్ల తిరగటం వల్ల ఆవిడకి అంత శక్తి వచ్చిందిట. ఆవిడకి ఇంకో స్నేహితురాలు ఉంది కదా, ఈవిడ స్నేహితురాలు అవటం వల్ల ఆవిడకి వస్తే ఆవిడ స్నేహితురాలు అవడం వల్ల అవతల ఆవిడకు కూడా వస్తుందిట. అంటే భక్తి యోగం గ్రహించిన వారి వారి చేరిన వారి వారి చేరిన వారి త్రోవభోవ వలద దోతలార. మీరు పురాణం విని ఎంతమందికి ఉపకారం చేస్తున్నారో ఆలోచించండి అని అనేక ధర్మములు చెప్పగా వాళ్ళు అప్పటి నుంచి అలాంటి భక్తులు తోలికి రావడం మానేశారు. ఇప్పుడు ఈ గుణనిధిని అందమైన శివ శరీరంలో ప్రవేశపెట్టి కైలాసానికి పట్టుకుపోయారు శివదోతలు. అక్కడ హాయిగా 1000 సంవత్సరముల కాలం ఉన్నాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడో తెలుసుకోవాలి కదా.
జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరీ కౌమారీ జయ జయ మంగళ గౌరీ నీవే జగతికి కారణమమ్మా నీవే జగతికి కారణమమ్మా పరదేవతవు నీవేనోమా నీవే జగతికి కారణమమ్మా పరదేవతవు నీవేనోమా నీవే మా ఇల్ల వేలుకువమ్మా జయమున సోగవే సర్వమంగళ జయమున సోగవే సర్వమంగళ జయ జయ మంగళ గౌరీ. జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ. చల్లని నీ కను సన్నలలోన, చల్లని నీ కను సన్నలలోన, కొనసాగును మా కోరికలని. చల్లని నీ కను సన్నలలోన, కొనసాగును మా కోరికలని. నిలబడవే మా వెన్నుకాపుగా, నిలబడవే మా వెన్నుకాపుగా. జయము నొసంగవే సర్వమంగళ, జయము నొసంగవే సర్వమంగళ. జయ జయ మంగళ గౌరీ, జయ జయ సుందరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ.